गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆధ్యాత్మికత ఈనాడు ప్రపంచంలో ఓ విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది. ఆ విచిత్రమైనటువంటి మలుపుని మనం గమనించుకోవాలి. గమనించుకోవటమే కాకుండా దానికి తగినట్టు మనము సన్నాహాలు చేసుకోవాలి. ఏంటి దానికి తగినట్టు మనం చేసుకోవాల్సినటువంటి సన్నాహాలు? ఒకప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో వ్యక్తిగతంగా గురు శిష్య సంబంధాలు ఉండేవి. గురువు, ఆ గురువు యొక్క గురుకులం, ఆ గురుకులంలో ఉన్నటువంటి శిష్యుల యొక్క బాధ్యత గురువుకు ఉండేది. కానీ ఈనాడు విజ్ఞానము ద్వారా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు, మానవుడు మేధస్సుకు పరిచయం తెలియజేస్తున్న వ్యక్తిగతమైనటువంటి మానవుడు దానికి అనుకూలంగా మారలేకపోతున్నాడు. మొట్టమొదటి మార్పు ఎక్కడొచ్చింది? న్యూస్ పేపర్స్ ఎడిక్ట్ అయిపోయాడు దానికి, వార్తలు. కానీ వార్తలు చదివి ఏం చేయాలి వాడు? ప్రకృతిలో ఉపయోగపడని వస్తువు అంటూ ఏమి ఉండదు, ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఇందుకు మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు నచ్చినా నచ్చకపోయినా నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి తన నియమానుసారము తను ఏమి చేయదలుచుకున్నదో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మనం గమనించుకోగలిగి దానికి అనుగుణ్యంగా జీవించగలిగితే మంచిది, జీవించలేకపోయినా మంచిదే. నిజాముద్దీన్ స్టేషన్ ఒకటి వస్తుంది ఢిల్లీకి దగ్గర, హజరత్ నిజాముద్దీన్ అని చిన్న స్టేషన్. ఆ స్టేషన్ కి పేరు ఎందుకు అలా వచ్చింది అంటే, నిజాముద్దీన్ అని ఒక మహాత్ముడు జీవిస్తూ ఉండేవాడు. అతని జీవిత కాలంలో ఒక చాలా గొప్ప జమీందారు, ఒక చాలా గొప్ప ధనవంతుడు అడిగిన వాడికి లేదనకుండా దానాలు చేస్తూ ఉండేవాడు. చివరికి ఏ స్థితి వరకు అతని యొక్క దాన ధర్మాలు పెరిగాయి అంటే, లోకంలో వాడుకి ఎలా వచ్చింది అంటే, భగవంతుడు ఇవ్వకపోయినా సుల్తాన్ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వలేదు పర్వాలేదు, ఆయన ఇస్తాడు, ధనవంతుడు ఇస్తాడు, ఏమీ పర్వాలేదు. చివరికి ఆ భగవన్ ఆ ధనవంతుడికి కూడా అనుమానం రావటం మొదలెట్టింది, నేనే ఇస్తున్నానేమో అని. నిజాముద్దీన్ భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు, సాధారణంగా అడుక్కు తింటూ ఉంటారు, భిక్షెత్తుకుంటూ ఉంటారు. ఈయన భిక్షెత్తుకుని జీవిస్తున్నాడు. అక్కడున్నటువంటి లోకల్ పీపుల్, ఎందుకయ్యా అనవసరంగా నువ్వు ఇలా అడుక్కు తింటావు, ఒకేసారి ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపో, ఏమి నువ్వు చేయక్కర్లేదు, ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకే మాట అనాలి ఆయన దగ్గర, భగవంతుడు ఇవ్వకపోయినా నువ్వు ఇస్తున్నావు నేను అన్నాడు. భగవంతుడు ఇవ్వకపోతే ఆ ధనవంతుడు మాత్రం ఎలా ఇవ్వగలడు, మీకు అర్థం కావటం లేదో ఆ మాట. ఆ నోట ఈ నోట పడి మెల్లిగా ఈ వాక్కులు, నిజాముద్దీన్ అన్నటువంటి ఈ పలుకులు ఆ ధనవంతుడి చెవుల వరకు వెళ్ళాయి. సహజంగానే అతని గర్వం, అతని అహంకారం కొంచెం బాధపడ్డాడు. సరే చూద్దాం సంగతి ఏంటో ఏంది అని చెప్పి ఒక పెద్ద బూడిద గుమ్మలకాయలు ఒక తోపుడు బండిలో పెట్టుకుని మామూలు వేషం వేసుకుని, ఇంకేంటి నా అడగడు అవన్నీ, ఈ ఆధ్యాత్మిక వేత్తలందరికీ ఎంతో కాస్త తిక్క ఉంటుంది. అంచేత ఈయన ధనవంతుడు అని తెలిసాడనుకో, గ్యారంటీగా ఆయన తీసుకోడు. అంచేత ఆ గుమ్మడికాయలన్నీ పక్కన పెట్టుకుని ఆ నిజాముద్దీన్ దారిలో వస్తూ ఉంటే బాబా తీసుకోండి అన్నాడు. పెద్ద గుమ్మడికాయ తీసుకున్నాడు. ఆ రోజుకి భిక్ష సరిపోయింది అనుకున్నాడు. బుడిద గుమ్మడికాయలతో ఎస్ఎస్ఐ వాళ్ళకి తెలుసు దాని విలువ ఎంతో, అద్భుతమైనటువంటి ప్రాణశక్తి అందులో ఉంటుంది కనుక చాలా అనుకున్నాడు. వెనక్కి తిరిగి తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఆయన్ని దర్శించుకోవటానికి ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని ఇంకొక ఆయన శిష్యుడు వచ్చాడు. శిష్యులకు ఎప్పుడు గురువు యొక్క ఆస్తి మీదేగా కన్ను. అంచేత ఏమన్నాడు, చూశాడు పెద్ద బూడిద గుమ్మడికాయ ఉంది, నేను ఒక్కడేగా ఉండేది, నాకు ఇంతే ఉంది, దాంతో నా భార్య పిల్లలు వీళ్ళందరూ తినాలి కదా, ఆ బూడిద గుమ్మడికాయ నాకు ఇచ్చేవచ్చు కదా, అంతా ఒకటే అంటాడు గురువు, అందరూ ఒకటే అంటాడు కదా, నాకు ఇచ్చేవచ్చు కదా అని మనసులో అనుకున్నాడు పైకండి కదా. సరే ఆయన నిజాముద్దీన్ గారికి అర్థమైంది. అర్థమై సరే బాబు నువ్వు అది తీసుకో అన్నాడు. ఆ చిన్న బూడిద గుమ్మడికాయ తను తీసుకున్నాడు. సరే వాడిని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ శిష్యుడు కోసి చూస్తే ఆ ధనవంతుడు ఏం చేశాడు, ఆయనకి జీవితాంతం సరిపోయేపాటి రత్నాలు అవి అందులో పెట్టి ఇచ్చేశాడు. ఇంకా ఆయన అడుక్కోడు కదా ఎవరిని అని. జరిగిందేంటి? ఇది జరిగింది. సరే జరిగింది కదా, ఇది తెలియదు ధనవంతుడికి ఈ మార్పిడి జరిగిందని. ఈ మార్పిడి జరిగిందని ధనవంతుడికి తెలియదు కనుక చూద్దాం ఏం చేస్తాడో నిజాముద్దీన్ అని వచ్చాడు ఈ ధనవంతుడు చూడటానికి తన ధనాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు. చూస్తే ఈయన మళ్ళీ ఈయన భిక్షాపాత్ర, సిద్ధిసాయి వేషం రెడీ, ఊళ్ళు మండిపోయిన ధనవంతుడు, నేను అంత డబ్బు ఇచ్చినా మళ్ళా అడుక్కుంటున్నావా అని, బాబా ఏంటిది నిన్న నేను ఇచ్చిన బూడిద గుమ్మడికాయ నీకు సరిపోలేదా అన్నాడు. సరిపోవటం ఏంటుంది, నా శిష్యుడు ఎవడో వచ్చాడు వాడికి ఇచ్చేశాను అన్నాడు. అయ్యో అందులో ఏముందో మీకు తెలియదా అన్నాడు. నాకు తెలియాల్సిన అవసరం ఏంటన్నాడు. కాదు అందులో మీకు సరిపోయేంత ధనం ఇచ్చేశాను మీకు మీ ఆశ్రమానికిను, నువ్వు ఇచ్చావంటరా పిచ్చివాడా, నీ ద్వారా త్రూ మీ, త్రూ ప్రాపర్ ఛానల్ అనమాట, భగవంతుడు అందింపజేశాడు అని చేత నువ్వు ఇచ్చావా భగవంతుడు ఇచ్చావా చూసుకో. ప్రకృతి మనం చెప్పుకునేటువంటి యోగ స్థితికి ఈ ఉదాహరణ మనం నిరంతరము గుర్తు చేసుకుంటే వచ్చింది మనకి ఆర్జించాం మనం, కానీ అది మనం ఆర్జించాం అనేటటువంటి అహంకారం వద్దు, ఆర్జించలేకపోయాము అది మన చేతగానితనం అనుకోవద్దు. కానీ మరి కండిషన్ ఎప్పుడు, ప్రయత్న లోపం లేకపోతే కండిషన్ అది. మన ప్రయత్న లోపం మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేసుకున్నప్పటికీ కూడా మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనం జీవించలేకపోతే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అలాంటి నేచర్ ఈనాడు మానవుడికి ముందు ఒక సవాల్ విసిరింది, ఒక ఛాలెంజే. ప్రకృతిలో మూడు విశేషమైనటువంటి లక్షణాలు ఆపాదించుకోవటానికి మానవ శరీరం ఇవ్వబడింది. ఉపనిషత్తుల్లో కూడా ఈ కథ వస్తుంది. ఆవు శరీరాన్ని చూపించారట దేవతలు, దేవతలకి భగవంతుడు ఆవు శరీరాన్ని చూపిస్తే శరీరం ఏం బాగోలేదు నేను రావన్నారట. గుర్రము యొక్క శరీరాన్ని చూపించారట భగవంతుడు దేవతలకి, నచ్చలేదు. మనిషి శరీరాన్ని చూపించారట, ఇది బాగుందని దూరిపోయారట. ఈ దేవతా శక్తులు మానవ శరీరంలో దూరి చేయదలుచుకున్నది, సాధించదలుచుకున్నది ఏంటి అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఈ మూడు లక్షణాలు మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి యొక్క జన్మ హక్కు. స్త్రీ పురుష భేదం లేకుండా, వయస్సుతో కూడా నిమిత్తం లేదు. ఐదేళ్ల ధ్రువుడు ఉన్నాడు, చిరంజీవులు ఉన్నారు, హనుమంతుడు, మార్కండేయులు, అశ్వత్థామ, చిరంజీవులు వీళ్ళు. మరి ధ్రువుడు ఐదేళ్లలోనే, ప్రహ్లాదుడు ఐదేళ్లలోనే. పిల్లలు ఉన్నారు భక్తులలో, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, రాజులు ఉన్నారు, బీదవాళ్లు ఉన్నారు, బిజినెస్ వాళ్లు ఉన్నారు, రకరకాల వ్యక్తులు. కానీ మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తికి, అండర్లైన్ చేసుకోవాలి మనం ఈ మాటని, ప్రతి వ్యక్తికి ఉపనిషత్ జ్ఞానం మనం చెప్పేది ఏంటి అంటే ఇది ఒక విశేషమైనటువంటి సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే భగవద్ దర్శనాన్ని పొందే హక్కు లేదు, అందరికీ ఉండే హక్కు. వాడు ఏ క్షణంలో అయినా వాడు పొందవచ్చు. వాల్మీకి ఉన్నటువంటి సంస్కారాల కంటే మన సంస్కారాలు ఖచ్చితంగా చాలా తక్కువే. మనం ఏమని చంపాం, ఎంతమందిని చంపాం, ఎన్ని దారి దోపిడీలు చేశాం మనం, మరి వాల్మీకి అంతేగా. వాడికంటే ఖచ్చితంగా మనం పుణ్యాత్ములమే. కానీ లోపం ఎక్కడొస్తుంది? అతనిలో ఉన్నటువంటి తీవ్రత లేదు సాధనలో. అందుకే కథలు గుర్తుంచుకోమని చెప్తూ ఉంటాను నేను. బీర్బల్లో అగ్గిపుల్ల పైన ఉట్టిగట్టేయడం, అగ్గిపుల్ల మీరు ఎన్నిసార్లు గీస్తేనే, ఎన్నిసార్లు మీరు గాయత్రి మంత్రాలు చేస్తేనే, ఎన్ని యజ్ఞాలు చేస్తేనే, ఎన్ని భగవద్గీతలు మనం చదువుకుంటేనే కుదరదు. ఇంచేత ఆ వేడి లేదు. పరీక్షలకి ముందు స్టూడెంట్ ఎంత తీవ్రంగా చదువుకుంటాడో ఆ తీవ్రత ఎప్పుడైనా మనం చదువుతున్నటువంటి యోగ విద్య పుస్తకాల మీద కానీ భగవద్గీత మీద కానీ మనం చూపించగలుగుతున్నామా? ఎలా వస్తుంది మనకి? కానీ మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వాడికి ఉండేటటువంటి జన్మ హక్కు ఏంటి అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. బ్రహ్మ నుదుటి మీద వ్రాత రాస్తాడు, ప్రతి వాళ్ళకే రాస్తాడని కదా మన నమ్మకం. ఆ రాతను మార్చగలిగేటటువంటి శక్తి గురువుకి ఉంది అంటే మానవ మాతృడికి ఉంది. గురువు తను నేర్చుకున్నాడు ఆ విద్యను, నేర్చుకోదలుచుకుంటే మీకు నేర్పుతాడు. నేర్పేయండి మాస్టరు. రష్యాలో మన ఇండియన్ అంబాసిడర్ గారి అమ్మాయి, 1950s లో జరిగినటువంటి కథ సంఘటన ఇది. వెళ్ళింది రష్యాకి అమ్మాయి, రష్యా రాదేవిడికి, రష్యన్ భాష రాదు, కన్ను ఎలబడింది ఆవిడకి. ఎందుకు? మరి అంబాసిడర్ గారు అమ్మాయి కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రష్యన్ డ్రైవరు ఏం మాట్లాడుతుంది, పోనీ అంది కారు. డ్రైవర్కి అర్థమైంది, పోనిస్తున్నాడు. ఇక్కడలాగా హిందీ, ఇంగ్లీషు అన్ని భాషల్లోనూ బోర్డ్స్ ఉండవు. మిగతా దేశాలలో ఆ భాషలోనే బోర్డు ఉంటుంది, రష్యాలోనే బోర్డ్స్ ఉంటాయి. ఈవిడికి ఎలా తెలుస్తుంది? కంటి డాక్టర్ని వెతుక్కోవాలి. సరే, కంటి డాక్టర్ని వెతుక్కుంటే అదృష్టం ఏంటంటే కంటి డాక్టరు కన్నుబొమ్మ వేస్తాడు, చెవి డాక్టర్ చెవి బొమ్మ వేస్తాడు. అని చేత అలా బోర్డ్స్ చూసుకుంటూ కంటి డాక్టర్ బొమ్మ కనిపించింది. సరే లోపలికి వెళ్ళింది. సరే కన్నులు అందరూ ఒత్తుకుంటూ కూర్చున్నారు. అమ్మాయ కరెక్ట్ ప్లేస్కే వచ్చాను అనుకుంది, కూర్చుంది. క్యూ ఓ 2 గంటలు 3 గంటలు అయింది. 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. భాష రాదు కదా, కన్ను చూశాడు డాక్టర్, పెదవి విరిచాడు. గాభరా పడిపోయింది అమ్మాయి, ఏంటో అయిపోయింది నా కన్నుకి. డాక్టర్ ఏమో పెదవి విరిచిస్తున్నాడు, విడిపో విడిపో అంటున్నాడు, ఆవిడకేం అర్థం కావటం లేదు, చేతులు కాళ్ళు ఊపేస్తున్నాడు డాక్టర్, కాంపౌండర్ ట్రై చేస్తున్నాడు. నానా కంగారు పడిపోయింది అమ్మాయి. సరే ఫోన్ చేయించింది, ఎలాగో చెప్పింది వాళ్ళకి, ఎలాగో అర్థమైంది. సరే ఫోన్ చేస్తే ఇంటర్ప్రిటర్ ఉంటాడు కదా ఎంబసీలో, వాడు వచ్చాడు. ఇంతకీ ఏంటంటున్నాడంటే, అమ్మాయి నీ ఎడంకన్న ఎర్రగా ఉందంటున్నాడు అంది. అది దాన్ని డాక్టర్ చెప్పాలా, ఎడంకన్న ఎర్రగా ఉందని అందరికీ కనిపిస్తోంది కదా, అదే చెప్తున్నాడు. వాడు కుడికన్ను డాక్టర్ట, ఎడంకన్ను గురించి వాడికి ఏమీ తెలియదు, ఏమీ చేయలేడు, వెళ్ళిపో అంటున్నాడు. స్పెషలైజేషన్. ఈనాడు విద్యలో స్పెషలైజేషన్ అంటే అర్థమవుతుంది కదా, అతి తక్కువ గురించి చాలా ఎక్కువ తెలియడం. ఇదివరకు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అన్నీ చెప్పగలిగాడు, ఫ్యామిలీ డాక్టర్ వాడు, అన్నీ చూసుకునేవాడు వాడు, ఇప్పుడు ఎక్స్పర్ట్. మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, హెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దారిలో వెళ్తూ ఉంటూ ఆటో కురిపి కడుపు నొప్పి వచ్చింది, ఇంకా హెడ్ డాక్టర్ ఏం చేయలేడు మిమ్మల్ని, పొట్ట డాక్టర్ దగ్గర పంపిస్తాడు. ఈ తిరగటంలో కాళ్ళు నొప్పెడతాయి, అప్పుడు ఏమాలో లెగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా ఏమైపోతుంది, భౌతిక జగత్తులోనే అతి స్వల్పమైనటువంటి విషయాల గురించి మీరు నేర్చుకునేది అంత ఎక్కువ అవుతే, సర్వజ్ఞత్వం పొందాలి అంటే మీరు ఎంత కష్టపడాలి. అందులో ఎన్నో వంతు మనం కష్టపడుతున్నాం. గాయత్రి మంత్రం మాకు ఫలించటం లేదు, భగవద్గీత మేము పారాయణ చేశాం మాకేం రావటం లేదు. ఆ దృష్టికోణం, ఆ ఎఫర్ట్, ఆ సాధన, ఋషుల సాధన మనకు తెలుస్తూనే ఉంటుంది కదా, భక్తుల యొక్క సాధన మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. సాధన లేకుండా, ప్రయత్నము లేకుండా ఏ భక్తుడికి భగవంతుడు కనిపించాడు? ప్లస్ ప్రతి భక్తుడికి చివరికి అనుమానం వస్తుంది, అసలు ఉన్నావా అని పాట పాడేస్తాడు. కాని వదలడు, తమాషాది పాట అవుతే పాడతాడు గాని వదలడు. అలా మనం అనుమానం రావచ్చు మనకి, ఏంటి ఇలా ఉన్నాయి పరిస్థితులు, పుస్తకాల్లో రాసినట్టు ఏం జరగటం లేదే, అయినా వినే ప్రసక్తే లేదు అనేటటువంటి స్టెబర్నెస్. గురుర్బ్రహ్మ, ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను, ఇది మన యొక్క జన్మ హక్కే. సర్వజ్ఞత్వము మీరు పొందగలరు, దాన్ని ఆమ్నిషియన్స్ అంటాం, అంతా మనకు తెలియటం. అక్కడితో సరిపోతోందా? గురు విష్ణు సర్వవ్యాపి, ఆమ్నిప్రెజెంట్. తర్వాత సర్వవ్యాపి అయిన తర్వాత గురుదేవో మహేశ్వర, సర్వసమర్థుడు. మార్చగలగాలి పరిస్థితుల్ని కావాలనుకుంటే, మార్చలేనివాడు గురువు ఎలా అవుతాడు? మరి అందరి పరిస్థితుల్లో మార్చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా చేయగలడు ఇండియాలో. మరి అందరికీ డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చేసాడు అనుకోండి, వాడి చేతిలో పనిగా ఇస్తాడా? సర్వసమర్థుడైనా కూడా ఆ సర్వసమర్థతను చూపించడానికి కొంతైనా పాత్రత మన దగ్గర ఉండాలి, కొంతైనా పాత్రత మన దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు ప్రకృతి భాష లేదు ప్రకృతికి. నేను అందుకే మనము ఒక సమూహంగా ఏర్పడి ఒక నినాదాన్ని మనం లేవదీయగలగాలి. ఒకే ప్రపంచము, ఒకే ధర్మము, ఒకే భాష, ఈ మూడు పరిస్థితుల్లో వస్తే తప్ప మానవ జాతికి ఇంకా మనుగడలేదు. మానవ జాతి ఉంటుందా పోతుందా మన నిర్ణయం మీద ఉంది. ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో మేము తీసుకుంటాం మాస్టర్, ఇప్పుడు మేము చాలా బిజీ, సినిమా గడిపోవాలి మేము, వెళ్ళండి ఏం పర్వాలే. ప్రకృతి వాయింపుడు వాయింపుడు వాయింపుడే వాయించి పారిస్తుంది రాబోయే 1.5 సంవత్సరాలలో. ఆ వాయింపుడు తట్టుకోవటానికి కావలసినటువంటి చేష్టలు, కావలసినటువంటి పనులు, కావలసినటువంటి ప్రతీకార చర్యలు, యాంటీడోట్స్ తెలివైనటువంటి మనిషి ఇప్పుడే తీసుకోవాలి. అందుకు నేను ముందే చెప్తున్నాను, ప్రకృతి మన ముందు ఒక ఛాలెంజ్, నువ్వు చేయగలవా చేయలేవా. సర్వజ్ఞత్వం కావాలి కదా మీకు, న్యూస్ పేపర్స్.
సర్వజ్ఞత్వం ఏ తీసుకెళ్ళటం లేదంటారా మీకు? ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా మీకు తెలిసిపోతుంది కదా. ఆ పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి తెలిసిపోతుంది. సర్వజ్ఞత్వం యొక్క లక్షణాలు ప్రకృతిలో. న్యూస్ పేపర్ ఇస్ అన్ ఇండికేషన్. ప్రకృతి మిమ్మల్ని అన్నీ తెలుసుకో, దివ్య దృష్టి ఒక సంజయుడికి ఉండేది మహాభారత యుద్ధంలో, టీవీ ఆన్ చేసుకుని చూసుకునేవాడు అంతా చూసుకుని. ఇప్పుడు ఎన్ని టీవీలో డే అండ్ నైట్ క్రికెట్ చూస్తే దాన్ని మనకి రిలే చేయడానికి కొన్ని వందల టీవీలు, కొన్ని వందల కెమెరాలు. అక్కడ కూర్చుని చూస్తున్న వాళ్ళకంటే చాలా బాగా మనం చూడగలం. వాళ్ళకి అసలు బాల్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అటువైపు ఉన్న వాళ్ళకి ఆ చివరి బాల్ వెళ్తే ఏం కనిపిస్తుంది వాడికి? ఏం కనిపించదు. కానీ మనకు కనిపిస్తుంది. ఇది దివ్య దృష్టి కాదా? తక్షణమే కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడో కాదు, ఇప్పుడే మ్యాచ్ జరుగుతూ ఉంటే అప్పుడే చూసేస్తున్నారు మీరు. దివ్య దృష్టి కాదు,
దివ్య శ్రవణము, దూర శ్రవణము, టెలిఫోన్, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇది దివ్య శ్రవణం కాదా? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఆకాశంలో ఎగరగలరు, నీళ్లలో తేలుతూ వెళ్ళగలరు, భూమి లోపలికి వెళ్ళిపోగలరు, గ్రహాల మీదకి వెళ్ళిపోగలరు. ఇవంతా చేసినా ఇంతకీ ఇవంతా నీకెందుకు అని ప్రకృతి మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, సర్వజ్ఞత్వం నేను మీకు ఇస్తున్నా, తీసుకో ఇదిగో న్యూస్ పేపర్స్ ద్వారా, లేదా ఆ సమాచార వ్యవస్థ ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. దివ్య దృష్టి నేను ఇస్తున్నాను. ఎవరు ప్రతి గంటకి కనుక మీరు బీబీసీ ఏదో చూస్తే, స్టార్ న్యూస్, అది అప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక గంటలో మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. ఏదైనా విశేషమైనటువంటి మనకి తెలుసుకోవాల్సినటువంటి హాట్ న్యూస్ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా తెలిసిపోతుంది. మరి ఇదంతా తెలుసుకుని మనం ఏం చెయ్యాలి అని, వై డు యూ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, నీకు సర్వజ్ఞత్వం ఎందుకు, నీకు సర్వవ్యాపకత్వం ఎందుకు, ఎందుకు అని. నాతో చాలా మంది పిల్లలు, మాస్టరు మాకు ఇంజనీరింగ్ సీట్ కావాలి, మాస్టరు నాకు మెడికల్ సీట్ కావాలి, ఖచ్చితంగా వస్తుంది. మీకు ఆ ట్రిక్ అర్థం కావటం లేదు. రెసిడెన్షియల్ కాలేజెస్ లో ఖండతా పడితే రావు ఈ సీట్లు. నువ్వు ఎందుకు అది కావాలి నీకు ఇంజనీరింగ్ సీట్? డబ్బు వస్తుంది మాస్టరు, డౌట్ఫులే. మరి డబ్బు కోసమే కదండి అందరూ చదువుతున్నారు. ఉన్న వాటిల్లో లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు తప్ప ప్రకృతికి అది ఇష్టం లే. ప్రకృతి అది ఒప్పుకోదు. అందుకే మీలో ఎవరికైనా గుండె మీద చేవేసి చెప్పింది డాక్టర్ మీద నమ్మకం ఉందని. మనం అందరూ ఎవరైనా మన పిల్లలు డాక్టర్లైనా, అసలు మన పిల్లలు డాక్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమో, వీడా నా ముందేగా పెరిగాడు. జ్ఞానం ఉపయోగించుకోవడం చేత కావటం లే మనకి, విజ్ఞానం ఉపయోగించుకోవటం చేత కావటం లే. ప్రకృతి అన్ని ఇస్తోంది మనకి, అన్ని ఇస్తోంది మనకి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. సర్వజ్ఞత్వము తీసుకో, సర్వవ్యాపకత్వము తీసుకో, దివ్య దృష్టి తీసుకో. ఏంటి టీవీ చూస్తున్నాం మనం? సినిమా హాల్కి వెళ్లకుండా సినిమా చూస్తాం. కనీసం సినిమా హాల్లో ఒక మంచి గుణం మనకు అలవాటు పడేది, 3 గంటల సేపు స్థిరంగా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థిరత్వం కూడా లేదు, ఛానల్స్ మార్చేస్తాం. ఇంతవరకు నేను ఎవరింటికి వెళ్లినా పూర్తిగా ఒక ఛానల్ ఒక గంట సేపు చూసినటువంటి వ్యక్తులను నేను చూడలే. అందులో నేను కూడా ఒకనే. ఉంచుకో స్థిరంగా, అసలు ఉండే స్థిరత్వం కూడా పోయింది. నేచర్ మిమ్మల్ని ఎటు తోస్తోంది, అందుకు యోగ స్థితి అవసరం. మనం చదువుకుంటున్నటువంటి యోగ స్థితి అది గమనించుకో. కాస్త నువ్వు ఆగు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. నువ్వేమి ఆలోచించకు, నీ ఆలోచనలను మూసేయి, నీ కోరికల్ని ఆపే. నీకు సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, దివ్య దృష్టి అవంతా ఇస్తానని నేచర్ అంటూ ఉంటే, మా అబ్బాయికి ఉద్యోగం దొరకలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు అనేటటువంటి ఆ చిన్న, ఇంకా చాలా పెద్ద ప్రమాదం వచ్చింది నాకు ఒకసారి. మాస్టరు మార్కెట్కి వెళ్ళాం క్యారెట్ కోసమని, గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ వెళ్ళాను. ఆ రోజు క్యారెట్ దొరకలేదు, నేను గందరగోళం పడిపోయాను. నేను గాయత్రి మంత్రాన్ని దానికి కూడా ఉపయోగించుకోవచ్చు అని నాకు తెలియదే అని. ఎలాంటి మానసిక స్థితికి దిగజారేమో మనం. ఆధ్యాత్మికత, భగవంతుడు దేనికి మనం ఉపయోగిస్తున్నాం? క్యారెట్లు దొరకటానిక, సినిమా టికెట్ దొరకటానిక, బస్సు కరెక్ట్ గా అందటానిక, అందుకే భగవంతుడు. వస్తూ ఉంటాడు చాలా మంది ఇక్కడికి. నా అనుభవంతో నేను వాళ్ళని అడుగుతాను, మీరు సైకిల్కి తాళం వేశారా, స్కూటర్కి తాళం వేశారా? గురుగారు చూసుకుంటారు, మాస్టర్ మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళి తాళం వేయకుండా సైకిల్కి లోపలికి వెళ్ళిపోండి, ఎందుకంటే మా హెడ్ చూసుకుంటాడు. హెడ్ కదా, హెడ్ బాధ్యత ఏంటి? అన్ని చూసుకోవాలి కదా. అంటే మన ఆలోచన విధానంలో ఎంత దీనత్వము, ఎంత అల్పత్వము, ఎంత సంకుచిత్వం వచ్చిందో, ఎవరిని ఏం అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చేసింది. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సంపూర్ణ సృష్టికి నియంత అయినటువంటి భగవంతుణ్ణి పట్టుకుని మనం అడిగేదేంటి? ఇంత కూడా కాదు. అదే చీఫ్ మినిస్టర్ వచ్చాడనుకోండి, మాకు రూపాయి ఇప్పించండి అంటే ఎలా ఉంటుంది? చీఫ్ మినిస్టర్ని అడుగుతారా మనం? అలా అడగం. ఏదైనా అడిగితే ఏదైనా పెద్దది అడుగుతాం, నా కొడుకు ఉద్యోగం ఇప్పించండి నన్ను, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏదైనా అడిగితే అది అడుగుతాం చీఫ్ మినిస్టర్ని. మరి భగవంతుడిని ఏం అడగాలి? అది కూడా మనం మర్చిపోయాం. అందుకు యోగ స్థితి కావాలి. ఇప్పుడు మనం భగవద్గీత 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞత్వం చదువుకోవటం, అర్థం అది. సుఖ దుఃఖే సమయ కృత్వ లాభ లాభో జయో జయో, లాభం ఉన్నా సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా ఏదున్నా ఎందుకు? అది భగవంతుడికి తెలియదా? సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడికి తెలియదా? నువ్వు బాధపడుతున్నావు, నువ్వు చెప్పాలా? అప్పుడే పెళ్లైనటువంటి దంపతులు పడవలో వెళ్తున్నారట ఓడలో. ఓడలో వెళ్తూ ఉంటే సడన్ గా తుఫాన్ వచ్చింది, ఓడ కదలటం మొదలెట్టింది. ఇంకా అందరూ గందరగోళంపై అటు పరిగి ఇటు పారిపోతున్నారు, ఇటు పారిపోతున్నారు, ఇటు పారిపోతున్నారు. ఈ భర్త గారు హాయిగా కూర్చుని ఉన్నాడు చిద్విలాసంగా. చాలా సార్లు మనకి మనిషి ఏం చేయటం లేదని కోపం వస్తుంది, వాడు ఏం చేస్తున్నాడు మనకు అనవసరం. కోపం వచ్చింది భార్య గారికి, అందరూ పరిగెడుతూ ఉంటే నువ్వు పరిగెట్టేటది? ఎక్కడ పరిగెట్టమంటావు ఓడలో? ఎక్కడ పరిగెడతాడు వాడు? పరిగెట్టే ప్లేస్ ఏం లేదు ఎక్కడ. వాడికి ఓడ నడపడం చేత వస్తే ఎక్స్పర్ట్ అవుతే పోతే సలహా ఇవ్వచ్చు, ఓడ నడపడం రాదుగా, అదే చెప్పాడు. ఎందు కత్తి తీస్తే భర్తమన మెడ మీద పెడితే ఏంటా పిచ్చి వేషాలు, కత్తి నా మెడ మీద పెడతా అంటే తీయండి, నీకు భయం వేయలేదా అన్నాడు. నిన్ను చూస్తే నాకెందుకు భయం ఉంది? మరి భగవంతుడు కష్టాల్లో మనం పడిస్తే ఇలాంటి పరిస్థితే కదా. ఎందుకు మనం గాభరా పడుతున్నాం? ఆ స్థితి యోగ స్థితి, దాని గురించి చెప్తున్నాను నేను. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే చాలా మంది నన్ను నిరంతరం అడుగుతూ ఉంటారు, యోగ స్థితి ఎలా? ఇలా ఏది జరిగినా నిశ్చింతగా. మరి నిశ్చింతగా ఉండి మరి పనులు మానేయాలా? మరి పనులు మానేస్తే తప్పది. మనకి చేతనైనటువంటి మన బుద్ధికి తోచినంత ఇంచేత ఆ బుద్ధి కూడా భగవంతుడి ప్రసాదమే. ఇలా ఆలోచించుకో, ఇలా చేసుకో అనే బుద్ధి ఎవరిచ్చారు? ప్రకృతి ఇచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చకపోతే మనం ఏం చేస్తాం? విద్య వచ్చింది కనుక ఉపయోగించుకుంటున్నాం, డబ్బు ఉంది కనుక ఉపయోగించుకుంటున్నాం, పేరు ఉంది కనుక ఉపయోగించుకుంటున్నాం, స్నేహితులు ఉన్నారు కనుక ఉపయోగించుకుంటున్నాం. కానీ నేను ఉపయోగించుకోను, మళ్ళా తప్పది. నీకు ఎక్కడ ఏది ఎలాంటి పరిస్థితులున్నాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మళ్లీ గుర్తుంచుకోండి, ప్రకృతి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని మనం వదిలేస్తున్నాం కనుకనే రాబోయేటటువంటి కష్టకాలాలు ప్రిడిక్ట్ చేస్తున్నారు. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ మీరు ఎలా ఉపయోగించుకోవాలి ప్రశ్న, అది ప్రశ్న వేసుకోవాలి మనం. ప్రకృతిలో న్యూస్ పేపర్స్ ఎందుకు ఆవిర్భవించాయి? అరవింద ఉపయోగించుకునేవాడు న్యూస్ పేపర్స్, గురుదేవులు ఉపయోగించుకునేవాడు న్యూస్ పేపర్స్, రమణ మహర్షి ఉపయోగించుకునేవాడు న్యూస్ పేపర్స్. ఎలా ఉపయోగించుకునేవారు? వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళు చదివేవారు న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ చదవద్దని అంటే మీరు దాన్ని ఉపయోగించుకోవడం రావాలి. అరవిందో గది దాటి బయటకు వెళ్ళలే ఎప్పుడు. రమణ మహర్షి నాకు తెలిసినంత వరకు ఆయన ఆశ్రమం దాటి ఎప్పుడు బయటకు వెళ్ళలే. సిద్ధిసాయి ఆయన ఆశ్రమం దాటి బయటకు వెళ్ళలే. అసలు సిద్ధి దాటి బయటకు వెళ్ళలేదు అనుకుంటాను లాస్ట్ 50-60 ఇయర్స్. అయినా వాళ్ళు సర్వజ్ఞులే కదా, సర్వవ్యాపకులే కదా, సర్వసమర్థులే కదా. ఏం చేశారు వాళ్ళ జ్ఞానాన్ని? ఏం ఉపయోగించుకున్నారు, అది ఎప్పుడైనా అడిగామా మనం వాళ్ళని? అందుకే సిద్ధిసాయి కానివ్వండి, గురుదేవులు కానివ్వండి, సత్యసాయి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకటే అంటారు, మేము ఏది ఇవ్వదలుచుకున్నామో అది తప్ప మిగతావన్నీ అడుగుతున్నారు. గురువులు ఏమయ్యా నువ్వు గురుత్వ స్థితికి పొందావు, నువ్వు ఆ స్థితికి వెళ్లావు కదా, నన్ను కూడా ఆ స్థితికి నువ్వు తీసుకెళ్తావా అనేటటువంటి ఒక చిన్న అప్లికేషన్ ఇంతవరకు ఎవ్వడూ ఏ గురువుకి ఇవ్వలే. ఇచ్చి ఉంటే ఇన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఇంకొక వివేకానంద, ఇంకొక అరవింద, ఇంకొక రామకృష్ణ పరమహంస ఉద్భవించేవారే కదా. ఇప్పుడు ఇంకో అరవిందో ఏడి అరవిందో సొసైటీలో, అరవిందో చాలా గొప్ప. ఎక్కడ తప్పు జరిగింది? మాకు బుద్ధత్వం వద్దు, రామత్వం వద్దు, కృష్ణతత్వం వద్దు, అరవిందో వద్దు, ఏం కావాలి? దానివల్ల నా జలుబు ఏమైనా పోతుందా? తమాషా, డాక్టర్ల దగ్గర జలుబుకి మందు లేదు, గురువుల దగ్గర జలుబుకి మందు లేదు. చెప్పాలని పోతుందో పోదో మనకు తెలీదు. అంచేత ఈ భావన ప్రకృతి మన నుంచి ఏమి ఆశిస్తుందో ఎప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మీరు లేకుండా ఉంటే. మరి మీరు లేకుండా పనులెట్టా జరుగుతాయి? చెయ్యవచ్చు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, రెండో అధ్యాయంలో ఇదే మనం చదువుతున్నాం. యోగస్థితిలో ఉండి పనులు చేసుకోండి. ప్రకృతి మిమ్మల్ని తోస్తుంది అనంతమైనటువంటి కాలములో, కాల ప్రవాహములో. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధు, నేనే మహాకాలుణ్ణి, నేనే కాలాన్ని, సమయాన్ని. ఈ కాలము యొక్క విపరీతమైనటువంటి అలల తాకిడిలో అందరం కొట్టుకుపోతున్నాం. రిపీటెడ్ గా ఏం చెప్తూ ఉంటా, మనందరం ఒక చోట ఇక్కడ కూర్చున్నది మన యొక్క ప్రతాపం ఏం కాదు, కాలము మనని ఒక చోటకి చేర్చింది, కూర్చున్నాం. అది గమనిస్తున్నావా మనం ఆ సత్యాన్ని? మనమేమనుకుంటున్నాం, నేను ప్రయత్నించాను వచ్చాను, నిజమా? రైల్వే గేట్ పడితే రాలేము, అంతమంది కాస్త తలనొప్పి వస్తే రాలేము, ఓ బంధువు ఇంటికి వస్తే రాలేము ఇక్కడికి, అంతేగా. మీరేం రాలేరు. జరుగుతున్న సంఘటనని దర్శించండి. యోగస్థ కురు కర్మాణి, అది యోగస్థితి, అది స్థిత ప్రజ్ఞ స్థితి. మీరేం చేయక్కర్లే, మీరు అసలు ఏం చేయొద్దు. ఏం చేసినా అది యోగస్థితి కాదు, మీరు ఏమి చేసినా అది యోగస్థితి కాదు. మరి ఏమి చేయకుండా ఎలా ఉండాలి? ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంతే. నేను ఇన్వాల్వ్ కావటం లేదు జరిగేటటువంటి సంఘటనలో, శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను ఎలా చంపాలి అని అడుగంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, వాళ్ళ తాతని అమితంగా ప్రేమించేటటువంటి తాతని. నాయన నువ్వు చావో, నువ్వు చావకపోతే మేం చచ్చేటట్టున్నాం, మరి నువ్వు ఎలా చచ్చిపోతావు? ఆ తాత చెప్తాడు, మీరు ఆ యోగస్థితి అర్థం చేసుకోవటం లే, అర్జునుడికి ఒక్కడికే యోగస్థితి ఉందనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భ్రమ. అందరికీ ఉంది యోగస్థితి, కానీ ఆ యోగస్థితిని పూర్తిగా ప్రకృతికి అనుగుణ్యంగా, భగవంతుడికి అనుగుణ్యంగా అర్జునుడు ఉపయోగించుకున్నాడు. మిగతా వాళ్ళు వాళ్ళకి అనుగుణ్యంగా ఉపయోగించుకున్నారు. రావణాసురుడు కూడా పెద్ద తపస్సే. ఏ ఋషి యొక్క సాధనకి రావణాసురుడి యొక్క తపశ్శక్తి తక్కువ కాదు. నభూతో నభవిష్యతి, రామాయణంలో రావణాసురుడు గురించి చెప్పేటటువంటి మాట అది. రావణాసురుడు చాలా గర్వంగా చెప్పుకుంటాడు అసలు ఆ మాట 100% కరెక్ట్. ఇప్పటికీ కూడా అలాంటి వ్యక్తి రాలేదు, మరి రాలేడు. గ్రహాలను కట్టిపారేశాడు, టైంను కట్టిపారేశాడు, స్వర్గానికి మెట్లు వేస్తాను పో అన్నాడు. వేయలేదు, అది వేరే విషయం. కేపబిలిటీ ఉంది. అతను యోగస్థితిలోనే ఉన్నాడు, లేకపోతే ఆ సర్వజ్ఞత్వం, ఆ సమర్థత రాదు. కానీ ఏం చేసుకున్నాడు అక్కడ? ఆ సర్వసమర్థతను తన తపస్సాధన వల్ల పొందినటువంటి ఆ యోగస్థితిని దుర్వినియోగం చేసుకున్నాడు. అంచేత భగవద్గీతలో ముందే వార్నింగ్ ఇచ్చి ఏ యోగస్థితికి వెళ్ళిపోమంటాడు? అసలు నేనేమీ చేయటం లేదు, నేనేమి చెయ్యను అన్ని మొదలెట్టేవనుకో, అసలు అహంకారమే రాదుగా. ఇంకా అహంకారమే రానప్పుడు ఆ రాక్షసత్వము రాదు, ఆ విపరీతమైనటువంటి ఆలోచన సరళి మనకి రాదు. భగవద్గీత యొక్క గొప్పతనం అది. అందుకని చదువుకుంటున్నాం మనం దాన్ని. కానీ తిరిగి 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 మళ్ళా 18 అధ్యాయాలు మనం చదువుకుంటాం. ప్రతిసారి దీనే చెప్తాడు, ప్రతి అధ్యాయంలో ఇదే చెప్తాడు, వేరు వేరు దృష్టికోణంలో చెప్తాడు. మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడు, నువ్వు ఆవేదన చెందకు, అర్జున విషాద యోగం. దేనికి ఆవేదన చెందకు, యోగస్థితి అంటే ఏంటో నాకు అర్థం అవటం లేదు, కొట్టుకుని చచ్చిపోతున్నాను, ఏమి చేసినా ఎన్ని రకాలుగా ఆలోచించినా ఎన్ని రకాలుగా అలా జీవిద్దాం అనుకున్నా ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ అనేటటువంటి విషాదం. ఆ విషాదం నుంచి ఎక్కడికి వచ్చాడు, సాంఖ్యయోగానికి వచ్చాడు. సాంఖ్యయోగాన్ని జ్ఞానయోగం అని కూడా అంటాం మనం, పేర్లలో కొంచెం మార్పు. జ్ఞానయోగంలో ఏం చెప్పుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకో, నీకు ఎందుకు విషాదం వస్తోంది, నేను యోగస్థితిలో లేను అనే కదా నీ విషాదం. అసలు నువ్వు చేసేదేమిటి, నువ్వేమి చేయగలవు ఈ విశాలమైనటువంటి కాల ప్రవాహంలో, వరదలో. మామూలు వర్షానికే వరదలు వచ్చేస్తే వరద బాధితులు, అలాంటిదే ఆ విశాలమైనటువంటి కాల ప్రవాహంలో గెలాక్సీస్ గెలాక్సీస్ కొట్టుకుపోతున్నాయి కదా. ఉత్తి గ్రహాలైనా ఆ కాలగతిలో కొట్టుకుపోయేవి. భగవంతుడు తెలియాలి ఎన్ని పాలపుంతలున్నాయో. ఆ పాలపుంతలు కొట్టుకుపోతున్నటువంటి ప్రవాహంలో ఎందుకు పనికిరాని ఒక ఇసుక రేణువు లాంటి పృథ్వీగ్రహం మీద, అది కూడా లో కాదు, పృథ్వీగ్రహం లో మీరేం జీవించటంలే, పృథ్వీగ్రహం మీద మీరు జీవిస్తున్నారు. ఒకసారి ఇలా అన్నారనుకోండి, ఏమవుతాయి, ఇసుక రేణు కింద పడతాయి. అలాంటి నువ్వు నేను ఇదంతా చేస్తున్నాను, ఎంత అర్ధరహితం. కానీ జరుగుతున్నాయి పనులు. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటూ పోతున్నాయి. కన్ను చూసుకుంటూ పోతుంది, చెవులు చూసుకుంటూ పోతున్నాయి, చేతులు చేసుకుంటూ పోతున్నాయి, కాళ్ళు నడుచుకుంటూ పోతున్నాయి. ఈ మానసిక స్థితి డెవలప్ చేసుకుందాం. డెవలప్ చేసుకుంటే ఎక్కడికొస్తాం మనం, యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో ముని. ఆఫ్ట్ కోటెడ్ శ్లోకం ఇది భగవద్గీతలో. సాధారణంగా పైపైన మనకు వచ్చేటటువంటి అర్థం ఏంటి అంటే, సర్వభూతములకు ఏది రాత్రియో దాని యందు సంయమి మేల్కొని ఉండును, దేని యందు సర్వభూతములు మేల్కొని ఉన్నవో అది సంయమికి రాత్రిగా ఉండును. సంయమి అంటే సాధకుడు, యోగస్థితిలో నా ఇంద్రియాలన్నింటినీ నేను కంట్రోల్ చేసుకుని ఉండటానికి ప్రయత్నిస్తున్నటువంటి సాధకుడు. అందరికీ చీకటి పడినప్పుడు వాడికి పొగలవుతుందిట, అందరికీ పగలైనప్పుడు వాడికి రాత్రి అవుతుంది. దీన్ని చాలా మంది కోట్ చేసి ఏం చెప్తూ ఉంటారు అంటే, రాత్రిపూట సాధనలు చాలా బాగా జరుగుతాయి. రాసి ఉన్నది అదే కదా అక్కడ. కానీ ఈ ఒక్క సెంటెన్స్, ఈ ఒక్క లైన్ ఏం చెప్తుంది అంటే, అరవిందో రాసినటువంటి సావిత్రిలోని మొదటి లైన్, దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే. ఏంటి దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, వెన్ ద గాడ్స్ అవేక్, ఇట్ వాజ్ ద అవర్ వెన్ ద గాడ్స్ అవేక్, దేవతలు మేల్కొలిపేటటువంటి కాలము. మన కంటికి దేవతలు కనిపిస్తున్నారా, దేవతలకి మనం కనిపించాం. వివేకానంద చాలాసార్లు చెప్తాడు, రెండు చేతుల మధ్య ఏమీ లేదనుకుంటున్నారు మీరు, యక్ష గంధర్వ కిన్నర కింపురుష రకరకాలైనటువంటి దేవతాశక్తులు, దేవతా స్వరూపాలు ఈ రెండు చేతుల మధ్య ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నావేమో, ఖాళీగా ఏం లేవు. నీ పుస్తకము కన్ను చదువుకుంటున్నావు నువ్వు, ఖాళీగా ఉందనుకుంటున్నావేమో, నువ్వు ఖాళీగా లేవు. అనేక దేవతాశక్తులు దాని మధ్య వర్తిస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ ద అవర్ వెన్ గాడ్స్ అవేక్. సంయమి ఎప్పుడైతే మీరు మీ ఇంద్రియాలను లోపలికి తీసుకువెళ్లగలుగుతారో, అంతర్ముఖం చేసుకోగలుగుతారో, అప్పుడు నిజమైనటువంటి విద్య ప్రాదుర్భవిస్తుంది. అసలు అన్ని విద్యలు లోపలే ఉంటాయి కదా. ఒక కెమిస్ట్రీ యొక్క కెమిస్ట్రీ, ఓ డాక్టర్ యొక్క డాక్టరీ, ఓ ఇంజనీరింగ్ యొక్క ఇంజనీరింగ్ విద్య ఎక్కడుంది? బయట చేతిలో కనిపిస్తున్న వాడి మీద ఇలా ఉబ్బిపోయి, ఇంజనీర్ ఒకటి ఇక్కడ ఇలా ఉబ్బు ఉంటుంది తలకాయ, కెమిస్ట్ ఒకటి ఇక్కడ ఉబ్బుతుంది, అలా ఏమి ఉండదు, బయటికి మామూలుగానే ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది, అంతర్ముఖం. జ్ఞానము మనం పొందాలి అంటే ఐదింద్రియాలని ఉపయోగించుకోవాలి మనం, ఇంకొక దారి లేదు. బాహ్య జగత్తులో మనం పొందుతున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఈ ఐదు ఇంద్రియాల వల్లే మనం పొందుతూ ఉంటే, అంతర్జగత్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా మనం దేనివల్ల పొందాలి? ఈ ఐదు ఇంద్రియాల వల్లే పొందాలి, ఇంకో దారి లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ శ్లోకం యొక్క అంతరార్థం. చాలా ఆఫ్ట్ రిపీటెడ్ శ్లోకం, కానీ ఎవడో దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్టు నాకు అనిపించదు. అది యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తిర్ సంయమి. అందరికీ కారు చీకటిగా కనిపిస్తోంది, డాక్టర్కి బ్యాక్టీరియా కనిపిస్తుంది, వాడి కంటికి కనిపిస్తుందా? వాడి జ్ఞానానికి కనిపిస్తుంది, వాడి జ్ఞాన దృష్టికి కనిపిస్తుంది. అజ్ఞానులకి ఏది గోచరించదో జ్ఞానులకది గోచరిస్తుంది. ఎలా గోచరిస్తుంది? ఎప్పుడైతే మీరు మీ బాహ్య ఇంద్రియాలను అంతర్గతం చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే. ఇదే కన్ను, ఇదే తలుపు, మీరు బయటకు వెళ్లాలన్నా ఆ తలుపులోంచి బయటకు వెళ్లాలి, ఇంటి లోపలికి వెళ్లాలంటే వేరే తలుపు ఉంటున్నాయండి. ఇన్ అండ్ అవుట్ రెండు తలుపులు ఉంటాయి మాస్టర్, అది వాదనకే కాని అర్థమేంటి? ఏ దారమ్మటి మీరు బయటకు వచ్చారో అదే దారమ్మటి మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్లగలరు. మరి ఏ ఇంద్రియ జ్ఞానం ద్వారా అయితే మీరు బాహ్య జగత్తు యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతున్నారో దాన్ని కనుక మీరు ఆపేయగలిగితే ఆ ఇంద్రియాలే ఖాళీగా ఉండలేవు. నేచర్ ఎబోర్స్ వాక్యూమ్. ప్రకృతి శూన్యస్థితిని ఇష్టపడదు. ఏం చేశారు మీరు? సుఖంగా ఉంది పట్టించుకో, దుఃఖంగా ఉంది పట్టించుకోను, చలిగా ఉంది పట్టించుకోను, కానీ పక్కనే రగ్గుంది కప్పుకోవాలా వద్దా? ముల్లా నసరుద్దీన్ అవ్వద్దు, కథ చెప్పే కదా, కప్పేసుకోండి, ఆ గొడవ వదిలిపోతుంది కదా. ఇంచేత ప్రకృతి ఇచ్చింది, ఆ కప్పుకునేటటువంటి శక్తి ఇచ్చింది మీకు, కప్పుకునేటటువంటి పదార్థాన్ని ఇచ్చింది. కప్పేసుకున్నాక మర్చిపోండి దాన్ని. ఆ తేడా అర్థం చేసుకోండి. భగవద్గీత మీకు అందించేటటువంటి విజ్ఞానం అది, కష్టపెట్టుకోకండి. మీకు నన్ను చాలా బాధపడతారు అని పాపం ఏడ్చేస్తాడు శ్రీకృష్ణుడు 8వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలోనూ. తపస్సు అనే పేరుతో, సాధనలు అనేటటువంటి పేరుతో నాలో ఉన్నటువంటి, ఆ శరీరంలో ఉన్నటువంటి నన్ను హింసిస్తున్నారయ్యా అర్జున, నా కర్మ అనుకుంటాడు పాపం. ఇంచేత ఉపవాసం చేశారు, ఆకలి అనిపించింది. ఎవరికి ఆకలి అనిపించింది? లోపల ఉన్నవాడు ఉంటేనే కదా మీకు ఆకలి అనిపించేది. లోపల వాడు లేకపోతే మీకు ఆకలి అనిపించదే. ఇంతకీ మీరు ఎవరిని ఏడిపించినట్టు? భగవంతుడిని ఏడిపించినట్టు లోపల. తర్వాత చెప్తాడు యానిష, ప్రపంచం అంతటికి ఏదోతే చీకటో అదే జ్ఞానికి వెలుతురు. అంచేత అందరూ బాధపడుతూ ఉంటే మరి వీడు నవ్వాలా? అప్పుడు నవ్వుతే తంటారు వాణ్ణి. నవ్వక్కర్లే, లోపల నవ్వుకుంటే చాలు, బయట మాత్రం అయ్యో అలాగా అనాలి. మళ్ళీ కామన్ సెన్స్ వదిలేయకండి. నేను భగవద్గీత చదివాను, అంచేత కాలు విరిగిందా, దట్స్ గుడ్, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, కాలు విరగాలి. వాడు తంటాడు మనని, వాడు ఇంట్లో వాళ్ళ ముందు మంది తంటారు. కామన్ సెన్స్. అజ్ఞానం వద్దు, విజ్ఞానము వద్దు, సుజ్ఞానము వద్దు, ఏ జ్ఞానాలు వద్దు. ఏం కావాలి మనకి? బాహ్య జగత్తులో ఏది జరుగుతోన్నా కూడా నాన్ కెలెంట్ గా, ఏమీ పట్టించుకోకుండా స్థిర బుద్ధితో ఉండగలిగితే ప్రకృతి ఇచ్చే బాధలు అందుకిస్తుంది. బాధలు ఇచ్చేదందుకు సుఖంగా ఉన్నవాడు ఇది కబుర్లోతే చెప్పగలడు తప్ప ఆ యోగస్థితి చచ్చినా రాదు వాడికి. ఎలా వస్తుంది? కడుపు నిండిన వాడికి ఆకలి అంటే ఏం తెలుస్తుంది? కావాలంటే వాడు పద్యాలు రాయొచ్చు ఆకలి మీద, కానీ ఆ పద్యాలు అలాగే ఉంటాయి చప్పచప్పగా, ఆకలితో నిండి ఉండవు. అంచేత ఆ కష్టాలు యోగస్థితికి తీసుకువెళ్లేటటువంటి చాలా దగ్గర మార్గాలు. కానీ కష్టమే మనం ఏమనుకుంటున్నామో భగవంతుడు అనుగ్రహం వల్ల పోతుంది అని. సాధకుడు దృష్టి ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి ఎంత తేడా వచ్చిందో తెలుస్తుంది కదా. సాధకుడు ఏమనుకుంటాడు, కష్టాలు ఎందుకు వచ్చాయి, భగవంతుడు దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చాయి. కళ్ళు మూసుకున్నటువంటి వాడు ఏమంటాడు, భగవంతుడు నేను పూజ చేశాను కష్టాలు పోయాయి. రివర్స్. అందుకోసమే సిద్ధి సాయి వాళ్ళు అందరూ కూడా తలకిందులుగా వెళ్లాడి తపస్సు చేశారేమో. ఆ భావన పట్టు దొరకటానికి మనకి మీరు శీర్షాసనం వేసుకోవాలి. మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి అంటే చివరికి బాహ్య జగత్తులో అందరూ ఏది కరెక్ట్ అంటున్నారో అది యోగికి తప్పు. అందుకే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏది కరెక్ట్ మాస్టారు అని. ప్రపంచంలో ఎక్కువ మంది ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది తప్పయ్యా. ప్రతి విషయంలో అంతే, ఏ విషయం అయినా కానీ అది. అని నేను చాలా సార్లు నా జీవితంలో ఖచ్చితంగా అది కరెక్టే అని నిరూపించుకున్నా. నేను పబ్లిక్ ఒపీనియన్ ఏదైనా ఉందనుకోండి అది ఖచ్చితంగా తప్పే. చాలా మంది ఏంటో మాస్టర్ మీరు సత్యసాయిబాబా గురించి చెప్తారు, ఆయన తాల్పాకేసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని మనం దేంతో కొలుస్తున్నాం, తాల్పాకేసుకుంటాడు. మరీ మంచిది కదా, నువ్వు వేసేసుకో సాయిబాబా అయిపోతావు. చాలా మంది రాషనలిస్ట్, రామకృష్ణ పరమహంస పిచ్చివాడు, అదొక నర్వస్ డిజార్డర్, హిస్టీరియా. కరెక్ట్, ఒప్పేసుకున్నా నేను. కానీ ఆ హిస్టీరియా ఉన్న పేషెంట్ ఓ పని చేశాడయ్యా, నువ్వు ఆ పని చేయి. ఏంటా పని చేశాడు మధురాబాబు, ఓసారి రామకృష్ణ పరమహంసను ప్రశ్న అడిగాడు బయటకు వస్తూ చాలా క్యాజువల్ గా. ఎంత అద్భుతమైనటువంటి సర్వసమర్థత ఆ యోగ స్థితిలో ఉంటుందో చూసుకోండి. ఆ చెట్టు ఏదో ఉంది, నందివర్ధనం చెట్టు ఏదో, ఇక్కడ తెల్ల పువ్వులు పూస్తుంది అది. మీ అమ్మ దీనికి ఎర్ర పువ్వులు పూయించగలరా అని అడిగాడు. పూయిస్తుందల్లే ఆయన. మన అహంకారం పూయిస్తుందంటే నన్ను చాలా మంది అడుగుతారు, బాబాకి నిజంగా శక్తి ఉంటే మరి మేము ఛాలెంజ్ చేస్తే ఒప్పుకోడే అని. నేను మనసులో అనుకుంటాను, ఆయన ఒప్పుకున్నాడంటే ఆయన బాబాయే కాదని. ఇచ్చంటే నువ్వు ఛాలెంజ్ ఎప్పుడు ఒప్పుకుంటావు? అహంకారం ఉంటే. అహంకారం లేని వాడికి ఛాలెంజ్ ఏముంటుంది? ఏం వాడేం ఒప్పుకోడు. అంచేత రామకృష్ణ పరమహంస కూడా ఏమన్నా అమ్మకి ఏముందా, ఇఫ్ షీ వాంట్స్, ఆమె అనుకుంటే ఎర్ర పువ్వులేం కర్మ, ఓటేం కర్మ, ఆ చెట్టు చెట్టు పూలు ఎరుపు అయిపోతాయని. 5 రోజుల పాటు ఆ చెట్టు ఎర్ర పువ్వులు కాసిందిట. సర్వసమర్థత. వీడికి బాహ్య జగత్తు మాత్రమే అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి అది అసంభవం, చీకటి. కానీ యోగికో సంభవమే అది. శ్లోకం యొక్క అంతరార్థాన్ని మీరు శీర్షాసనం వేసి చదువుకోవాలి. ఇంటికెళ్ళి శీర్షాసనం వేసి చదువుకోకండి. అంటే ఏంటి నా ఉద్దేశం, మీరు మామూలుగా ఎలా ఆలోచిస్తున్నారో దానికి ఎగ్జాక్ట్ గా రివర్స్ ఆలోచించుకోండి, మీరు యోగులే. అది ఈ శ్లోకం యొక్క అర్థం. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రతిర్ సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో ముని. ఆపూర్యమాణం మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ యద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. మరి ఎలాంటి మానసిక స్థితి ఉండాలి, తిప్పి తిప్పి ఎన్ని రకాలుగా గీతాచార్యుడు మీకు ఆ యోగ స్థితి గురించి అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సముద్రంలోకి నీరు వెళ్తోంది, ఫ్లడ్స్ వచ్చినటువంటి నీరు వెళ్తాయి, ఎండిపోయినప్పుడు నది నీరు వెళ్తాయి, కానీ సముద్రపు యొక్క తలం లేవదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కోరికలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, కోరికలు తీరుతూ ఉంటాయి, కొన్ని కొన్ని కోరికలు తీరం. ఏమి జరిగినా ఏ విధంగా అవుతే సముద్రము ఇన్ని నదుల నీళ్లు నిరంతరము దాంట్లోకి ఎంటీ అవుతుందా, అది ఏ విధంగా అవుతే పరిపూర్ణంగా స్థిరంగా ఆనందంగా ఉండగలుగుతుందో, ఏ విధమైనటువంటి కోరికలు తీరినా తీరకపోయినా అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మికతలో భారతీయులు ప్రవేశపెట్టినటువంటి పరమ మూర్ఖత్వం ఏంటి అంటే, ఆధ్యాత్మికత అంటే అడుక్కోవటం అని. ఆర్వీఆర్ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ వస్తుండేవారు నా దగ్గరికి. మీరు ఎంతైనా చెప్పండి మాస్టర్, సత్యసాయి కంటే సిద్ధి సాయి గ్రేట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదయా మీరు, ఎవరు గ్రేట్ దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ నువ్వు సిద్ధి సాయిని చూడలేదు, మాట్లాడలేదు, ఆయన గురించి నీకేం తెలియదు. సత్యసాయి బాబా గురించి మీకు తెలుసునని నేను అనుకోవటంలే, పేపర్లో చదివిందేగా, అంతకంటే ఏం చదువుతారు మీరు. నువ్వు ఎలా నిర్ణయానికి వచ్చేవా అంటే దానికి అంత అవస్థే ఉంది మాస్టర్, చాలా సింపుల్ అన్నాడు. ఏమో ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్, నేను ఆఫ్టర్ ఆల్ కెమిస్ట్రీ లెక్చరర్ని, వాళ్ళకి ఏదైనా స్పెషల్ టెక్నిక్స్ ఏమైనా నేర్పుతారేమో కాలేజీలో అని అడిగాను. ఎందుకయ్యా అని చింకబట్టలు వేసుకుంటాడండి సిద్ధిసాయి. సత్యసాయి పట్టుబట్టలు కట్టుకుంటాడా? ఆయ్ మీకు మాత్రం ఇంపాలకారు ఇవ్వాలి సిద్ధిసాయి, ఆయన మాత్రం ఎంత నీచమైనటువంటి ఊహ అది. ఆయన కట్టుకోవచ్చు సిద్ధిసాయి, అది వేరే విషయం, కానీ అదే ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటే అట్ట. ఆయన నువ్వేమో అర్థిస్తున్నావు ఏంటి నీకు అన్ని కోరికలు తీర్చేయాలి అని, కానీ నీ కోరికలన్నీ తీర్చగలిగేటటువంటి వాడు వ్యక్తి మాత్రం రోడ్డు మీద ఉండాలి. వాడు కర్మం జాలక మహల్లో ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా వాడు భగవంతుడు కాదు. మన భారతదేశం యొక్క దుస్థితి దాన్ని కరెక్ట్ చేసుకోండి. శీర్షాసనం అంటే నా ఉద్దేశం అది. భగవంతుడు అంటే ఆరు రకాలైనటువంటి ఐశ్వర్యాలు కలవాడు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలకి కేంద్ర బిందు అయినటువంటి భగవంతుడు అడుగు తింటూ ఉండటం ఏంటి, ఎందుకు ఉండాలి అసలు? కానీ ఎందుకు అడుగు తింటున్నట్టు ఉంటాడు వాడు? రాజమహల్లో ఉంటే నువ్వు కలవలేవు, యూ కెనాట్ మీట్ హిమ్. అదేగా ప్రాబ్లం ఇప్పుడు సత్యసాయి కోపం, నేను వెళ్ళి కలవలేను మాస్టర్, వెళ్తే సిద్ధిసాయిని అయితే కలిసి ఉండేవాడినేమో, మీకు తెలియదేమో, చివరి చివరిలో సిద్ధిసాయిని కూడా మీరు కలవలేని స్థితికి మనమే తీసుకొస్తాం వాళ్ళని. యామిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి, అవగాహన చేసుకోండి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆధ్యాత్మికతలో. కోరికలన్నీ ఏ విధంగా సముద్రంలో నదుల యొక్క నీళ్లు చేరిపోతే సముద్రము పొంగదో, అలాగే అన్ని రకాలైనటువంటి కోరికలు పరమశాంత స్థితిలో వచ్చినటువంటి చేరుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడట, విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరిత నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమది గచ్చతి. శాంతి 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 శాంతి. దుఃఖము వద్దు, సుఖము వద్దు, రెండూ వద్దు, ఏముండాలి? శాంతి. ఏ మనుజుడు సమస్తమైన కోరికలను త్యజించి వాణి యందు స్పృహ లేనివాడై మమకార అహంకారములను విడనాడి చరించుచున్నాడో అట్టి పురుషుడు శాంతిని పొందుతున్నాడు. మళ్లీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం, మన మమకార అహంకారాలు ఉండొద్దు అనిలే. మమకార అహంకారాలు ఉండొచ్చు, కానీ ఈ మమకార అహంకారాల వల్ల మీకు సుఖము దుఃఖము వస్తే కష్టం. మీకిచ్చినటువంటి బాధ్యత మీరు చేయండి. ప్రకృతి మిమ్మల్ని ఫలానా కుటుంబానికి అధిపతి చేసింది, మిమ్మల్ని ఫలానా కుటుంబంలో వ్యక్తులుగా పుట్టించింది, అక్కడ ఏమి చేయాలో అది చేయండి. గార్డెనర్ ఏ విధంగా చేస్తాడు, తోటమాలి ఏ విధంగా అవుతే చేస్తాడు, చెట్లకి నీళ్లు పోస్తాడు, కానీ ఆ చెట్లని మార్చలేడు. మామిడి చెట్టు వేసి ఉంటే ఆ తోటలో మామిడి చెట్టు వస్తుంది, కొబ్బరి చెట్టు వేసి ఉంటే కొబ్బరి చెట్టు వస్తుంది, ముళ్ళ చెట్టు వేసి ఉంటే ముళ్ళ చెట్టు వస్తుంది. కానీ ముళ్ళ చెట్టు కూడా అవసరమే, ముళ్ళకంచె చుట్టూ వేసుకోకపోతే ఆ తోట ఉండదు. ఇంచేత సశాంతి మాపను తినకామకామి, ఆ శాంతి ఏది అన్నా ఓకే, కానీ మన ప్రయత్నం మానం. ఇది మనకు బాధ కలిగిస్తోంది, భరించక్కర్లే, పక్కకి వెళ్ళిపోవచ్చు. వెంకయ్య స్వామి ఎంత అద్భుతమైనటువంటి ఉదాత్తమైనటువంటి చరిత్ర అంటే అది. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులన్నాం, ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, చిన్న దెబ్బలాట వచ్చింది, చిన్న దెబ్బలాట. ఎంచేత వీడు ఏం చేశాడు, ఒకడు పోయి చెవి కొరికేశాడు. పెద్ద దెబ్బలాట అవుతే ఏం చేసేవాడు, చెవి కొరికేస్తే రెండో అడుక్కుంటాడా ఏంటి, వాడు గొడ్డలు తీశాడు. మరి ఊరు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వెంకటేశ్వర దగ్గరికి వచ్చారు. వెంకటేశ్వర దగ్గరికి వచ్చి, స్వామి మరి ఇలా ఉంటే అట్టా మీ శిష్యులు ఏం చేయమంటావయ్యా, ఇద్దరు శిష్యుల్ని ఆశ్రమం నుంచి గెంటేయండి. వెంకటేశ్వర ఏమన్నాడు తెలుసా, మనం పోతే పోలే, నాకెందుకయ్యా ఈ ఆశ్రమం, నేను పోతా. పోయాడు. నకామ కామి, ఏ కోరికలు లేవు, కానీ ఎంత పనిచేశాడు, ఎంత మందుల యొక్క బాధలు తీర్చాడు. మనకి సామర్థ్యం ఉండి మనం ప్రయత్నం ఏమీ చేయకుండా ఉండటం తప్పు కదా. మనం చేయగలిగే ప్రయత్నాలు చేద్దాం బాధ పోగొట్టుకోవటానికి, ఏది చేతస్తే అది చేద్దాం. పోలేదు. ఇది నీకు అర్థమైందా అంటే అర్జున మొహంలో కొంచెం అర్థమైనట్టు ఫీలింగ్ ఇచ్చాడేమో, లేకపోతే ఇతను క్లాసు వదిలేటట్టు లేడు, చెప్పిందే చెప్తున్నాడు చెప్తుందే చెప్తున్నాడు అన్న ఫీలింగ్ ఇచ్చేసరికి ఆనందించేశాడు శ్రీకృష్ణుడు. ఇదే బ్రాహ్మీ స్థితి అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఇదే అర్థమైంది కదా. ఈ స్థితిని కనుక నువ్వు ఉంచుకోగలిగితే దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మను నువ్వు తెలుసుకున్నటువంటి స్థితి. అంచేత నేను చెప్పాను, మీరు భగవద్గీత వింటోన్న ఆ క్షణంలో మీకు అర్థమైపోతుంది బ్రాహ్మీ స్థితి అంటే ఏంటో. మీరు చేయవలసింది ఏంటంటే ఆ స్థితిని ఉంచుకోగలగాలి అంతే, మన జారిపోకూడదు ఇలాస్టిసిటీ లాగా. కానీ ఇలాస్టిసిటీని పీకారనుకోండి, ఎప్పుడప్పుడు దాని ఇలాస్టిసిటీ పోతుంది కదా. ఓకే, అలాగే మనసులు పీకుతూ ఉందాం ఆ బ్రాహ్మీ స్థితిలోకి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి. అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహమునందడు, అంత్యకాలమందేనను యోగమునందు నిలిచి బ్రహ్మప్రాప్తి పొందుచున్నాడు. ఒక్క సెకండ్, అంత్యకాలేపి అద్భుతమైనటువంటి సాధన విధానం పెట్టాడు. రాత్రి నిద్రపోతున్నప్పుడు, మీరు రోజల్లా మర్చిపోండి దీని గురించి, ఏం పర్వాలేదు, రాత్రి నిద్రపోతున్న ఒక 10-15 నిమిషాల ముందు మిగతా కార్యక్రమాలన్నీ ఆపేసుకుని ఈ స్థితి గురించి ఆలోచించుకుంటూ మీరు పడుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ డేకి ఆ స్థితి వచ్చేటట్టు నేను చూస్తాను. స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి. అంతకాలము అంటే చవు అని అర్థం ఉంది, నిద్ర అని కూడా అర్థం ఉంది. సాధకులు దాన్ని నిద్రగానే తీసుకుని మనం అందరం కూడా ఈ సాధనాత్మకమైనటువంటి స్థితిని, బ్రాహ్మీ స్థితిని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఏవేవో ఆలోచిస్తూ పడుకుంటాం కదా. రేపు వాడి మీద కసిలా తీర్చుకోవాలనో, రేపు ఈ పని చేయాలనో ఆ పని చేయాలనో అవంతా ఆలోచించకుండా ఈ బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఈ బ్రాహ్మీ స్థితి గురించి మాత్రమే ఆలోచించుకుంటూ పడుకుంటే ఆ బ్రాహ్మీ స్థితి నీదవుతుంది అనేటటువంటి వాగ్దానం చేస్తూ 2వ అధ్యాయం ముగిస్తాడు. రేపు 3వ అధ్యాయం చదువుకుందాం. ఈ బ్రాహ్మీ స్థితిలో ఉండి పనులు ఎలా చేయాలి, స్థిరంగా ఉండిపోతే పనులు ఎలా చేస్తాం చేయలేమనే అనుమానం వస్తుంది కదా. అర్జునుడికి కూడా అదే అనుమానం వచ్చింది. ఆ అనుమానానికి మనం కాస్త పోస్ట్ పోన్ చేసి రేపు సాయంత్రం డిస్కస్ చేసుకుందాం బ్రాహ్మీ స్థితి.